జగన్మాతృ వైభవంలో భాగంగా దుర్గా సప్తశతిని మార్కండేయ మహాపురాణంలో మనం ముచ్చటించుకుంటున్నాం. మార్కండేయ మహర్షి కురోష్టికి అనే ఒక శిష్యునికి, తపస్యాలి అయిన ఋషికి ఈ కథంతా చెబుతున్నాడు. ఇదే కథని మార్కండేయుడు కురోష్టికి ఎలా చెప్పాడో దానిని యథాతథంగా ధర్మపక్షులు జైమినికి చెప్పాయి. నైమిషారణ్యంలో సౌనకాదులకి సూతుడు చెప్పాడు, నేను మీకు చెబుతున్నాను. అందులో భాగంగా ఒకప్పుడు శుంభనిశుంభులు మళ్ళీ బ్రహ్మ యొక్క వరాలు పొంది శుక్రాచార్యుడి కటాక్షంతో సువర్ణ సింహాసనం మీద కూర్చుని మూడు లోకాలు పరిపాలించడం మొదలుపెట్టారు. దేవతల్ని తీవ్రమైన యుద్ధంలో, ప్రచండమైన యుద్ధంలో, భయంకరమైన యుద్ధంలో చిత్తుగా ఓడించారు. దాంతో దేవతలంతా గురువుగారిని గట్టిగా పట్టుకుంటే గురువుగారు ఏం చెప్పాడు, మళ్ళీ మన అమ్మని పట్టుకుందాం, అమ్మ ముందే చెప్పింది, ఏదో ఒకనాటికి మీకు మళ్ళీ ఇబ్బంది వస్తుంది, శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు వస్తారు, వచ్చినప్పుడు నా కోసం హిమాలయ పర్వతాల దగ్గరకు వచ్చి ఆ హిమాలయ పర్వత ప్రాంగణంలో నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేసి మెప్పించండి, మిమ్మల్ని అనుగ్రహిస్తానని ముందే అమ్మ చెప్పిందిగా, కాబట్టి మీరంతా అక్కడికి వెళ్ళండి అనగానే వీళ్ళంతా బయలుదేరి గౌరీకొండ ప్రాంతానికి వెళ్ళారు. ఒకనొకప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన స్థలం. కొంతమంది అనుకుంటున్నారు అజ్ఞానంతో గౌరీకొండ అంటే ఆ వేడి నీళ్ళు ఉన్న స్థలం మాత్రమే గౌరీకొండ అనుకుంటున్నారు. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, లేకపోతే అసలు అక్కడ కొండమే ఉండక్కర్లా. గౌరీదేవి కోసం ఆయన సృష్టించిన స్థలం ఉంటే చాలు. స్థలం ఎక్కడికి పోతుంది భూమి మీద? ఈ మానవులకి కొన్ని అమాయకపు లక్షణాలు ఉంటాయి, అవి అమాయకత్వం అనుకోవచ్చు, లేదా తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల అయినా అవి ఉండొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారనమాట, అదేమిటి గౌరీకొండం ఎక్కడెక్కడ ఉందండి, అసలు ఇప్పుడు మొన్న వరదలకి నీళ్లే కొట్టుకుపోయాయి కదా, స్థలమే కొట్టుకుపోయింది కదా, ఇప్పుడు అక్కడ గౌరీకొండం అనే కొండమే లేదు కదా, అయినా కొండం ఎక్కడ ఉంటుంది అంటాడు ఒకడు. అబ్బే కొండంలో నీళ్లు లేవంటాడు ఒకడు. ఇప్పుడు గంగానదిలో నీళ్లు లేకపోతే మాత్రం గంగ గంగ కదా, కృష్ణానదిలో నీళ్లు లేవనుకోండి, దాన్ని కృష్ణానది అనకుండా మృగతృష్ణానది అంటామా? ఎలా అంటాం? కృష్ణానది కృష్ణానది, అందులో నీళ్లు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు గుంటూరు గుంటూరే, గుంటూరులో పేటలు మారిపోవచ్చు, పాత కొంపలు కూలిపోయి కొత్త కొంపలు కట్టి ఉండొచ్చు కాక, కానీ గుంటూరు అనే ఊరు ఊరే, అది ఎన్ని యుగాలు గడిచినా అలాగే ఉంటుంది. ఒకప్పుడు తిక్కన గారి యొక్క తండ్రి మహానుభావుడు ఇక్కడ మంత్రిగా ఉన్నట్ట, గుంటూరు విభుట్ట ఆయన. గుంటూరు ఆయన పరిపాలించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాలం వల్ల మార్పులు వస్తాయి, మార్పులు వచ్చినప్పటికీ ఆ స్థలమునకు వెడితే చాలు. కాశీక్షేత్రం పూర్వకాలంలో కాశీఖండంలో వర్ణించినటువంటి రీతిలో ఉండదు ఇవాళ. ఎందుకు ఉండదు అంటే యుగముల యొక్క మార్పు, అది కాలం వల్ల మార్పులు వస్తాయి. పద్మాకర్ గారు చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటాడు, ఉండకపోయినా ఈయన పద్మాకరే గుర్తుపెట్టుకోండి. జుట్టులో తేడా వచ్చింది, కట్టులో తేడా వచ్చింది, బొట్టులో తేడా వచ్చింది, వయస్సులో తేడా వచ్చింది. కాబట్టి పూర్వం పద్మాకర్ గారు, ఇప్పుడు రత్నాకర్ గారు అని ఎలా అంటాం అనం, ఎప్పుడు పద్మాకర్ గారే. నా చిన్నప్పటి ఫోటోలు చూసిన వాళ్ళంతా ఆయన ఈయన ఒకడేనా అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కుర్రగాడు ఉన్నాడు, ఆయనకి 2 ఏళ్ల వయసులో తీసిన ఫోటో వేరుగా ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చి పురాణం వింటే మనందరం హడిలు పారిపోతాం, ఎందుకంటే అందులో ఆయన ఒక విచిత్రమైనటువంటి గుడ్డల్లో ఉన్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు. అయినా అతని పేరు అదే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, సాధకులు కొంతమందికి నేను గౌరీకొండం దగ్గరికి వెళ్ళి జపం చెయ్యండి అంటే, పాపం వాళ్ళు గౌరీకొండం దగ్గరికి వెడదాం అనుకున్నామండి, ఆ మధ్యన వరదలు వచ్చాక గౌరీకొండంలో ఉన్న ఆ ఉష్ణోదకం అంతా కొట్టుకుపోయిందండి, ఇప్పుడు ఆ స్థలం వేరే రకంగా మారిందండి, ఇక జపం ఎలా చేయమండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. జపం చేయటానికి నీళ్లు ఉండక్కర్ల అక్కడ, ఆ కొండం యథాతథంగా చెరువు రూపంలో ఉండక్కర్ల. స్థలం అంటూ గుర్తుపట్టగలిగితే చాలు. స్థలం ఎలా గుర్తుపడతావు? నీవు నిజంగా భక్తితో అక్కడికి వెడితే ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీ శరీరానికి బ్రహ్మానందం కలుగుతుంది. చాలా పర్యాలు చెప్పాను, ఇది దివ్యస్థలమునా కాదా ఎలా తెలుస్తుంది? ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీకు ఆనందం కలగాలి, మనస్సుకు ఆహ్లాదం కలగాలి, సాధన చెయ్యాలి అనిపించాలి. స్థల ప్రభావం అంటాం దానిని. రామచంద్ర ప్రభు అడుగుపెట్టిన కొన్ని స్థలాలు ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో ఉన్నాయి. అక్కడికి అడుగు పెట్టగానే శరీరం జల్లు ఉంటుంది, మన శరీరానికి పులకెంత వస్తుంది, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగిందంటే ఈ ప్రాంతం పవిత్రమైనది, రాముడు ఇక్కడ అడుగు పెట్టాడు అని మనకు అర్థమైపోతుంది అన్నమాట. అలాగే హిమాలయాలకి వెళ్ళేటప్పుడు కొంత భక్తితోటో సాధనతోటో లేక భగవన్నామ స్మరణతోటో అక్కడికి అడుగు పెడితే మాత్రం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళగానే ఆనందం కలుగుతుంది. నేను ఎక్కడ గౌరీకొండం అని చెప్పానో ఆ ప్రాంతంలో ఉష్ణోదకం ఉన్నది కదా గౌరీకొండం అంటే, అందులో ఆవిడ కేవలం స్నానం చేసింది. గౌరీదేవి ఆ ప్రాంతంలో ఆ చెరువుకు ఒకనొక ప్రాంతంలో కూర్చుని ఒకప్పుడు కొంతకాలం జపం చేసింది. ఆ స్థలంలోకి భక్తుల్ని తీసుకెళ్ళాను ఒకప్పుడు. వెళ్ళగానే అందరికీ శరీరానికి గగుర్పాటు కలిగింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, మనస్సు ఉత్ఫుల్లమయ్యింది, వికసించింది. వెంటనే వెళ్ళన్నారు, సందేహం లేదు ఇక్కడ అమ్మ ఉంది, ఇక్కడికి రాగానే అందరి శరీరములు ఒకే విధమైన అనుభూతికి గురవుతున్నాయి అన్నారు. పాపం మాతో వచ్చిన ఒక ఆర్గనైజర్ మాత్రం ఏది ఇన్నేళ్లుగా మాకు ఆర్గనైజ్ చేసి పెట్టిన ఆయన, నాకేమనిపించలేదండి అన్నాడు ఆయన. అంటే ఈయన ఆర్గనైజ్ చేస్తున్నాడు కానీ అక్కడికి వెళ్ళగానే అనుభూతి కలగలేదు. ఎందుకని? ఆయనకి దాని మీద ఉండవలసినంత నమ్మకం లేకపోవటం వల్లే. పాయసం ఒక గిన్నెలో వండడం మొదలుపెట్టింది ఒక ఆవిడ. ఒక బ్రహ్మాండమైన ఇత్తడి గిన్నెది, ఆ ఇత్తడి గిన్నెలో పాలు పోసింది, బియ్యం ఉడకబెట్టింది, జీడిపప్పు వేసింది, కిస్మిస్ వేసింది, పాయసం ఉడకబెట్టింది. పాపం ఆ పాయసంలో ఇది అడుగంటకుండా ఉండడం కోసం గరిటెతో తిప్పిందిట. కాసేపు నాకు ఆ గరిటెను బయటికి తీసి, ఓ గరిటే గరిటే పాయసం ఎలా ఉంది అంటే నా మొహంలో ఉంది, నాకేం అర్థం కావటం లేదు అందుట. పాపం ఈ గరిటె గారు ఎన్నో ఏళ్ళుగా ఆ పాయసం గిన్నెలోనే ఉంటున్నారు, పాయసాన్ని తిప్పుతూనే ఉన్నారు, అయినా గరిటెకి పాయసం యొక్క రుచి తెలియట్లేదుట. ఎందుకంటే అది గరిటె. మనలో చాలామంది ఎన్నో చదువు తీర్థయాత్రలు గడతాం, ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళం. పాయసంలో ఉన్న గరిటెకి మీరు ఎంత తిరగండి ఆ రుచి అంటదు, ఎందుకంటే అది గరిటె కదా. థ్రెడ్డు థ్రెడ్డు అనే శబ్దం మనకు గరిటె అని అర్థం అన్నమాట. అది బంగారు థ్రెడ్ అయినా ఎత్తడి థ్రెడ్ అయినా ఇనప థ్రెడ్ అయినా దానికి ఏమీ ఉపయోగం లేదు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమసగున అభ్యాగతులకు. భీమేశ్వర పురాణంలో పరమ పూజ్యుడు శ్రీనాథ కవి రాసిన గొప్ప పద్యం, శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అంటే బంగారపు గరిటెతోటి అమృత పాయసం పెట్టిందట మధ్యాహ్నం పూట. తిన్నవాళ్ళకి అబ్బో చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి అనిపించింది. కానీ గరిటె మాత్రం ఎప్పుడు చూసినా నాకేం రుచి తెలియట్లేదండి అందుట. ఎందుకంటే తిప్పడానికి మాత్రమే పనికొస్తుంది కానీ తినడానికి దానికి నోరు లేదు. ఎక్కువ మంది భక్తులకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళు పురాణం వినడానికి వచ్చినా ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళు అయిపోతున్నారు. పాయసంలో గరిటెకి ఏం ఉపయోగం లేదు. అలాగే మనం కూడా ఎంత విన్నా మనకి భక్తి లేకపోతే మంచి నోరు లేకపోతే ఆ పాయసం నోట్లోకి వెళ్ళదు. పాయసం గరిటె నోట్లోకి వెళ్ళకపోవడానికి గరిటెకి మూతి లేకపోవడం కారణం. మనకి తీర్థయాత్రకి వెడితే అనుభూతి కలగకపోవడానికి గల కారణం మనకి భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం. ఎన్నిసార్లు తిరిగితే మాత్రం ఉపయోగం ఉందండి. వాళ్ళు అలాగే చెబుతారండి, రాముడు ఇక్కడికి వచ్చాడా, ఎక్కడికెడితే అక్కడే రాముడు వచ్చాడు అంటారండి. నమ్మాలా అన్నాడు ఆయన ఒక ఆయన. పాపం నీకు ఎప్పుడైతే నమ్మాలా అనిపించిందో ఇక నీకు అక్కడ రాముడు కనపడ్డావు, రాముడు కనపడ్డు కానీ కాముడు మాత్రం కనపడతాడు. అందుకే కష్టాలు వస్తున్నాయి మీకు. ఆ కష్టాలు పోవాలంటే అక్కడికి వెళ్ళగానే ఈ ప్రదేశంలోకి రాముడు వచ్చాడు, సీత వచ్చాడు, వచ్చింది, ఇక్కడ అమ్మ ఉన్నది, గౌరీదేవి తపస్సు చేసింది, సమస్త లోకాలకి ఆధారభూత అయిన అమ్మ ఇక్కడ ఉన్నది అనే నమ్మకంతో వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్ళగానే అపూర్వమైన ఆనందం కలుగుతుంది, అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆనందం అనేది మనస్సుకి సంబంధించింది. మనస్సు పవిత్రమైతే ఆనందం లభిస్తుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక నిజంగా గౌరీ ఇక్కడుందా, తపస్సు చేసిందా, శివుడు ఎక్కడుంటాడా లాంటి అమాయకపు ప్రశ్నలు వేయకుండా, అజ్ఞానపు ప్రశ్నలు వేయకుండా ప్రగాఢమైన విశ్వాసంతో అక్కడికి వెళ్ళాలి. దేవతలకు తెలుసు గనక అంత భక్తితో హిమాలయాలకు వెళ్ళారు. మాయా బీజం హృదా నిత్యం జపంతః సర్వయేవహి. హ్రీం అని ఒక అక్షరం ఉన్నది, ఇది మాయాబీజము. అమ్మవారికి చాలా ఇష్టమైనది. మాయా అంటే అమ్మవారు, లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేసేది, లేదు అనిపిస్తూ అంతటా ఉంటుంది, రూపం లేనిది. మాయ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. మా అంటే లక్ష్మి, యా ఎవరు మా లక్ష్మీ రూపంలో ఉన్నదో ఆవిడ మాయ, అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉంది అని ఒక అర్థం. యా ఏది మా లేదో అది ఉందనిపించడం. ఈ సంసారం ఇలా లేదు అయినా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ సంసార భ్రాంతి వదలదు మనకి. మన శరీరం ఇదే అనుకుంటున్నాం మనం. ఇలాంటి ఎన్ని శరీరములు ఇంత పూర్వం వెళ్ళాయో అయినా ఎప్పటికప్పుడు ఈ బాడీ నాది అనుకుంటాడు, ఈ పిచ్చాడు జీడీలో దీన్ని పట్టుకు కూర్చుందాం అనుకుంటాడు. ఇలా లేని దాన్ని ఉందనుకోవడం కూడా మాయ. మాయ అంటే మరొక అర్థం ఏంటనమాట, మా అంటే గుణము, గుణము ఏ తల్లికి ఉన్నదో ఆవిడ మాయ. అంటే మన కోసం సగుణ స్వరూపిణి ఉన్నది, లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా, మీ రూపంలో, నా రూపంలో, ఇలా అనేక రూపములతో దర్శనమిచ్చేది కూడా మాయ. మరో అర్థం మా అంటే నిర్గుణ పరబ్రహ్మం. యా ఎవరు నిర్గుణ స్వరూపిణి ఉన్నదో ఆమె మాయ. అంటే ఆవిడ నిజంగా గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించి ఉంటుంది. అయినప్పటికీ ఆవిడ మనం చైతన్య రూపంలో గుర్తించవచ్చు, ఏమీ కనిపించని ఆవిడ్ని కూడా ఆనంద రూపంలో అనుభవించవచ్చు, శరీరంలో చేసే పనుల ద్వారా గుర్తించవచ్చు. అలా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి కూడా మాయ. అటువంటి తల్లికి ఇష్టమైన బీజం, మాయా బీజం హ్రీం. హా అంటే ఆకాశము అని చెప్పాను, ఆ హాకి ఈకారం కలిసింది, హ్రీ అయ్యింది. హీ అంటే ఏమిటనమాట, ఈ అనేదేమో లక్ష్మీ బీజం, ఈ అనే ఒక్క అక్షరమునకు లక్ష్మి, హా అంటే ఆకాశం. మీకు రోజు శ్రీ సూక్తంలో తాం పద్మినీమీం అంటే పద్మినీం, ఈం శరణమహం ప్రపద్యే, అక్కడ ఈం అంటే లక్ష్మిని అని అర్థం. పద్మిని అనే విద్యాస్వరూపిణి అయిన లక్ష్మీదేవిని నేను శరణు కోరుతున్నాను, రక్షించమని కోరుతున్నాను అని అర్థం. అటువంటి లక్ష్మీస్వరూపిణి హా ఆకాశస్వరూపిణి అయ్యింది, అంతటా వ్యాపించిన హృదయస్వరూపిణి అయ్యింది, ఆ కింద రేఫ చేరింది. రేఫ రాకి అగ్ని అని అర్థం. అమ్మ రూపం ధరించింది, ఆవిడ అంతటా నిండి ఉంటుంది, శబ్ద వ్యాపారం చేస్తోంది. హా అంటే ఆకాశం అంటే అంతరార్థం ఏంటనమాట, శబ్దగుణకం, ఓంకార నాదస్వరూపిణి అని అర్థం. అటువంటి ఆవిడ అగ్ని వలె శుద్ధమైనది. ఇంతకీ హ్రీం అనే అక్షరమునకు ప్రధానమైన అర్థం అందరి కోరికలు తీర్చగలిగే సంపత్స్వరూపిణి. ఆవిడ నాదస్వరూపిణి అంటే ఓంకారంలో ఉండునది. ఆవిడ అగ్ని వలె శుద్ధమైనది. అగ్ని వలె ఆవిడ శుద్ధంగా ఉంటుంది, జపం చేసేవాడికి ఉన్న పాపాలన్నీ పటుక్కని తెంచేస్తుంది, అవతల పారేస్తుంది. అగ్నిలో పడినంత మాత్రం చేత వస్తువులన్నీ కాలి ఎలా ఊడిదైపోతాయో, అమ్మ యొక్క బీజం జపించినంత మాత్రం చేత మనకున్న పాపాలన్నీ ఆ తల్లి అలా కాల్చి బూడిద చేస్తుంది, అందుకని హ్రీం అన్నారు. అటువంటి మాయా బీజాన్ని హృదయమునందు నిత్యం అంటే విడిచిపెట్టకుండా అమ్మ కనబడేదాకా, నిత్యం అంటే రోజు అక్కర్లా, నిత్యం అంటే మళ్ళీ అమ్మ దర్శనం అయ్యేదాకా విడిచిపెట్టకుండా ఏకధాటిగా హ్రీం 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 అంటూ జపించడం మొదలుపెట్టారు. అందరూ సర్వ ఏవహి మొత్తం దేవతలంతా కలిసి జపంత జపించడం మొదలెట్టారు. నిజానికి జపం అంటే ఏమిటనమాట, రెండు రకాలు వాటిని జపము అంటారు. సామూహికంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడేమో పెద్ద పెట్టున అంతా కలిసి అరవాలి, విడిగా ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం పెదవులు కదిలి కదలకుండా లోపల గొనగాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకునేటప్పుడు శబ్దం రాకుండా జపం చేయాలి. అంటే పెదవులు కదులుతున్నాయో లేదో కూడా తెలియదు, మీ నోట్లోంచి శబ్దం రాదు, లోపల జపం చేయాలి. అదే 10 మంది చేరి జపం చేశారనుకోండి, అప్పుడు గొనకూడదట, అప్పుడు సనక్కూడదట, అందరూ ఒకే కంఠంతో హ్రీం హ్రీం అనాలి, అందరి కంఠాలు కలవాలి. ఒకడు ముందుకి, ఒకడు వెనక్కి వెడితే ఉపయోగం ఉంది, ఒకడు బండ గొంతుకుతో పెద్ద పెట్టిన రుచి, ఒకడు అసలు గొంతుగా లేకుండా కీచ్ కీచ్ అంటే ఉపయోగం ఉంది. 10 మంది కంఠములు ఒకే రకంగా ఉండాలట. మహానుభావులైన గాయకులు పాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళు పాడుతుంటే ఎంతమంది పాడినా ఒక్క కంఠంలో అనిపిస్తుంది, అది సాధన వల్ల వస్తుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సామూహిక పారాయణ చేసేటప్పుడు 100 మంది ఉన్నా అందరూ కలిసి పాడుతున్నట్టు అనిపించట్లే మనకి. అలా దేవతలంతా ఉచ్చై స్వరంతో పెద్ద కంఠముతో హ్రీమని జపం చేస్తున్నారు. 100,000,000 మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందరి కంఠం ఒకేసారి ధ్వనిస్తోంది, ఆ ధ్వని మధురముగా ఉన్నది. కంఠం ఎప్పుడూ మధురంగా ఉండాలి జపం చేసేటప్పుడు అనమాట, బండ గొంతుకుతో అరవకూడదు. ఒకవేళ మన గొంతు 10 మందితో కలవనప్పుడు మనం తగ్గిపోతే మంచిదట, పెద్దగా అరవకూడదట. సామూహికంగా జపం చేసేటప్పుడు మాత్రం మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో కలవడం లేదు, అప్పుడు ఎందుకు పాడడం చెప్పండి. గురువుగారు ప్రార్థన మొదలెట్టారు ప్రారంభంలో, వద్దురాబు అవోయ్ మీకు శుక్లాంబరధనం వచ్చినా గొంతు కలపద్దంటే వినిపించుకోకుండా, మీరు గొంతు కలిపితే ఏమవుతుందనమాట, ఒకడు హిరణ్యకశిపుడులో అరుస్తాడు, ఇంకొకవిడ తాటకలో అరుస్తుంది, ఈయనేమో పాపం ఘంటసాలలో పడతాడు, ఎంత ఇబ్బంది వస్తుంది. పోనీ నేనే ఘంటసాల కాదు, నా ఘంటసాల నా మొహంలో ఉందనుకుందాం. మీరు అద్భుతంగా పీసూసేలాగో లీలలాగో పడుతున్నారు, మీకంటే నాకంటే కలవద్దు. అందుకని అనమాట సామూహికంగా వద్దు బాబోయ్, మీ గొంతు కలవనప్పుడు నోరెత్తద్దంటే అడ్డే మాకు ఆ శుక్లాంబరధన్ రాదేమిటి, ఆ ఒక్క శ్లోకమేగా వచ్చు అని ఇంతో గొంతు కలపాలి. గొంతు కలిపి ఈయన కొంప ఉంచాలి, ఈ చేస్తున్న ప్రార్థన కొంప చేయాలి. ఇదే కదా కొంతమంది లక్షణం. అలా చేయకూడదట సామూహికంగా చేసేటప్పుడు. సాధ్యమైనంత వరకు సామూహికంగా చేసేటప్పుడు మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో సూటబుల్గా కలిసేటప్పుడే జపం చేయాలి. దేవతలకి భగవంతుడు ఇచ్చిన వరం అందరి కంఠము మధురంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, నిష్ట కూడా ఉంది వారికి, అందువల్ల కూడా కంఠం కలిసింది. అందుకే అందరూ కలిసి భక్తితో హ్రీంకార జపం చేశారు. అలా హ్రీంకార జపం చేసి ఎదురుగుండా ఒక అపూర్వమైన రూప దర్శనం చేశారు. వాళ్ళు హ్రీం అని జపం చేస్తున్నారు, ఎంతలో అక్కడికి ఎవరు వచ్చారట, పార్వతీదేవి వచ్చింది. కైలాస పర్వతంలో అప్పుడప్పుడు పార్వతీదేవి భక్తులకు దర్శనమివ్వడం కోసం తన తండ్రి యొక్క గృహంలో ఉంటుంది, పితృగృహంలో ఉంటుంది. ఆ తల్లి మంచి గౌరవర్ణంలో ఉంటుంది, గౌరము అంటే తెలుపు, అందుకే గౌరాంగ అని ఒక పత్రిక ఉన్నది, అంటే పూర్తిగా తెల్లనివాడని అర్థం. నందుడు గౌరవర్ణంలో ఉంటాడట, అందుకని నందుడికి గౌరాంగుడు అని పేరు. కొంతమందికి భగవంతుడు పుట్టుకతో చక్కని తెల్లని వర్ణం ఇస్తాడనమాట, మీరు చూడండి ఎంత అందంగా ఉన్నారు తెల్లగా, అలాగా అలాంటి తెల్లని వర్ణమును గౌర అంటారు. గౌరీదేవికి గౌరవర్ణంలో ఉండడం వల్ల గౌరీ అని పేరు వచ్చింది. అబ్బో అమ్మ చాలా తెల్లగా ఉంటుంది. ఆ తల్లి పితృగృహం నుంచి బయటకు వచ్చింది. వెంటనే ఆహా, మనం స్తోత్రం చేయటం మొదలు పెట్టగానే, హ్రీం హ్రీం అని జపించడం మొదలు పెట్టగానే అమ్మ గౌరీదేవి వచ్చిందనుకుని అందరూ పులకించిపోయి ధ్యానం చేశారు. ఏమన్నారట వాళ్ళు, నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే సదానంద రూపే సురానందదే తే నమః. ఓ దేవి, సమస్త లోకములకు ఈశ్వరి అధిష్టాన దేవతవి, విశ్వ ఈశ్వరి విశ్వేశ్వరి, విశ్వమునకు పాలకురాలు, ఈశ్వరి అనే శబ్దమునకు ప్రభుత్వము ఏర్పాటు చేయునది, పరిపాలకురాలు. ఇంకా ఆ అమ్మ కంటే పైన మరొక దేవత లేదు గనక ఆవిడే సమస్త లోకాలకి చక్రవర్తిని గనక తల్లిని విశ్వేశ్వరి అన్నారు. శివుడికి కూడా విశ్వేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది, ఇంకా ఆయన పైన మరొకడు ఎవడు ప్రభువు లేడనమాట. అందుకే అటువంటి వాడిని విశ్వ ఈశ్వరః, సమస్త లోకములకు అధిపతి, అమ్మవారు అధిష్టాన దేవత, అటువంటి నీకు నమస్కారం. ప్రాణనాథే, నువ్వు ప్రాణములకు కూడా అధిష్టాన దేవతవి, మా ప్రాణములు నీ వల్లే నిలబడుతున్నాయి. మన శరీరంలో ప్రాణం ఉండాలంటే ఆ ప్రాణాన్ని కాపాడే ఒక శక్తి ఉండాలి. ప్రాణనాథ అనే శబ్దమునకు ప్రాణములను నిలబెట్టున్నది, ప్రాణములను కాపాడున్నది అమ్మ. మన శరీరంలో ఉన్నంత వరకు మన ప్రాణం సుఖంగా ఉంటుందిట. ఒక్కసారి అమ్మ కొంచెం పక్కకి వెళ్ళిందంటే ఇక అక్కడి ఏమిటోనండి, ఈ పూట నా ప్రాణం బాగాలేదండి అంటే, అసలు వీడు ప్రాణం చూశాడా, శరీరానికి సుఖం లేదనమాట. శరీరములో ప్రాణమున్నప్పుడు సుఖం ఉండాలంటే అమ్మ ఉండాలి, సుఖం పోవాలంటే అమ్మ తప్పుకోవాలి. అందుకే అమ్మకి శివ మంగళస్వరూపిణి. మన శరీరములో ప్రాణరూపములో ఉన్నంతసేపు మన శరీరమునకు ఏ విధమైన అనారోగ్యము కష్టము బాధ లేకుండా కాపాడున్నది. శరీరం ఉంది మనకి, లోపల ప్రాణం ఉంది, కాకపోతే శరీరమునకు సౌఖ్యం లేదు. అప్పుడు ఉపయోగం ఉంది శరీరం ఉండి మాత్రం. మన శరీరం మందే, మన మాట వెందు, మన కాళ్ళు మనవే కానీ మోకాళ్ళు వంగవు, మన లోపల పొట్టు ఉంది, ఈ పొట్ట ఎప్పుడు చూసినా గొడగొడలాడుతూ బాధ పెడుతోంది. అలాగే చేతులు చేతులే, ఎప్పుడూ నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇలా శరీరంలో ఉన్న అవయవములు మన మాట వినక రోజు బాధపడుతూ ఉంటే అప్పుడు మనకి ప్రాణమునకు సుఖముగా లేదు అనే ఒక మాటను ఒట్లో చూస్తుంది. అమ్మని ప్రార్థించండి, ప్రాణనాథ ప్రాణనాథ అని జగన్మాతని ప్రార్థిస్తే వెంటనే మన ప్రాణం శరీరంలో ఏ మూల ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఉంటే ఈ అవయవాల్లో ఉన్న నొప్పులు పోతాయట. అందుకని అమ్మవారిని పూర్వం ప్రాణనాథ అనే పేరుతోటి ప్రాణములకు అధిష్టాన దేవతమైన నిన్ను ప్రార్థిస్తున్నామనే మాటతో ప్రార్థించేవారు. అలా ప్రార్థిస్తే శరీరములకు స్వస్థత వచ్చేది, అనారోగ్యం తొలగేది, ఆరోగ్యం వచ్చేది. అటువంటి నీకు నమస్కారం. సదానంద రూపే సత్ ఆనందం సదానందం, ఈ చరాచర జగత్తంతా ఒకనొక బ్రహ్మ పదార్థముతో ఉన్నది. ఆ బ్రహ్మ పదార్థం ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. శరీరములు నశిస్తాయి, భూములు నశిస్తాయి, గృహములు నశిస్తాయి, మనం చూసేవన్నీ నశిస్తాయి, కానీ అన్నిటికీ మూల కారణమైన చైతన్యం మాత్రం నశించదు. ఆ శక్తికి సదానందము అని పేరు. ఆ సదానంద స్వరూపిణివేనే నీకు నమస్కారం. మేము దేవతలం, మాకు నీ అనుగ్రహం వల్లనే పోయిన ఆనందం తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని స్వరానందదే ఆనంద దా, ఆనందమును ఇచ్చునది. స్వర ఆనంద దా, దేవతలకు ఆనందమును ఇచ్చునది. సంబోధనలో స్వరానందదే, ఓ దేవతలకు కూడా ఆనందం ఇచ్చే తల్లి, తే నమః నీ కొరకు నమస్కారం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. అమ్మా జగన్మాత, నీవు దేవివి, ఆహ్లాదము కలిగించే రూపము కలిగిన ఉత్తమ స్త్రీని దేవి అంటారు. దేవి అని ఎవరిని పిలవాలి? ఆవిడ ఉత్తమ స్త్రీ అయి ఉండాలి. ఉత్తమ స్త్రీ అన్నంత మాత్రం చేత రూపం బాగాలేకపోయినా ఇబ్బందే. కాబట్టి శరీరము బాగుండాలి, మనస్సు బాగుండాలి, అడిగిన వెంటనే వరాలు ఇవ్వగలిగి ఉండాలి, దుష్ట శిక్షణ చెయ్యగలగాలి. అటువంటి ఉత్తమ స్త్రీని దేవి అంటారు. అందుకే అమ్మవారిని దేవి అని పిలుస్తాం మనం. పేరుకి మనం చాలామంది దేవి అని పేరెట్టుకున్నంత మాత్రం చేత అంత దేవి ఎక్కడవుతారు? దేవుడు అని పేరెట్టుకున్నవాడు దేవుడు అవుతాడా? అమ్మవారు మాత్రం ఉత్తమ స్త్రీ, సౌందర్య స్వరూపిణి, అడిగిన వెంటనే కోరికలు తీరుస్తుంది, ఏమాత్రము మానవుడికి దుఃఖం లేకుండా చూస్తుంది. కోరినప్పుడు, వాడు భక్తితో సేవించినప్పుడు, మళ్ళీ దుష్టుణ్ణి శిక్షించేటప్పుడు భయంకర రూపం ధరిస్తుంది. అటువంటి తల్లిని దేవి అంటారు. అటువంటి నీకు నమస్కారం. పోని ఉత్తదేవివా, మహాదేవివి నువ్వు. సమస్తలోకములలోనూ వ్యాపించి ఉన్న అంతటి కామేశ్వరుడికి కూడా రాణివి నువ్వు. అటువంటి నీకు నమస్కారం. శివ మంగళస్వరూపిణి, శుభస్వరూపిణి. అసలు అమ్మవారిని చూస్తే శుభాలు వస్తాయి, అమ్మని తలుచుకుంటే శుభం వస్తుంది. అమ్మంటేనే శుభం, అశుభం ఉండదు. అటువంటి నీకు నమస్కారం, ఎల్లప్పుడూ నమస్కారం. నువ్వు ప్రకృతివి. ఈ కనిపించే వృక్షములు కొండలతో కూడినటువంటిది ప్రకృతే. ప్రకృతి అంటే స్వభావం అని అర్థం. ప్రతివాడికి స్వభావం అని ఒకటి ఉంటుంది, పుట్టుకతో వచ్చే లక్షణం. ఆ లక్షణాలన్నీ నీవే. మొత్తం సృష్టికి మూల కారణమైన ముడి పదార్థమును కూడా ప్రకృతి అంటారు. అలాంటి సృష్టిని చెయ్యటానికి కావలసిన ముడి పదార్థం ఇంగ్లీష్లో ఓర్ అంటాం మనం, ధాతు. ఆ ధాతుస్వరూపిణి వేని నీకు నమస్కారం. భద్రా, భద్ర అంటే శుభం. నీవున్న చోట శుభం, నీవున్న చోట ఆరోగ్యం, నీవున్న చోట మంగళం. అటువంటి నీకు నమస్కారం. మేమంతా నియమముతో, భక్తితో, వినయముతో నీకు నమస్కరిస్తున్నాం, తల వంచి నమస్కరిస్తున్నాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః, జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సతతం నమః. అప్పుడప్పుడు నువ్వు రుద్రస్వరూపిణి అవుతావు, రుద్రుడి రూపంలో ఉంటావు. ఎప్పుడైనా పాపాత్ములు లోకంలో విజృంభిస్తున్నప్పుడు, లోకకంటకులు పెరిగినప్పుడు, లోకాలను నాశనం చేస్తున్నప్పుడు భీకరస్వరూపిణి అవుతావు. అలా రుద్రస్వరూపిణివై క్రోధంతో పాపాత్ముల్ని శిక్షించి, దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చేసి నీకు నమస్కారం. ఎప్పుడూ ఉంటావు నీవు. మేమున్నాం, ఇవాళ్ళు ఉంటాం, రేపు ఉండం, ఈ రూపములు మాకు శాశ్వతం కాదు. కానీ నీవెప్పుడు అలాగే ఉంటావు, నిత్యస్వరూపిణి. అటువంటి నీకు నమస్కారం. గౌరవర్ణంలో స్వచ్ఛమైన తెలుపు రంగులో పాల నురగ వంటి నురుగు రూపంలో ఉండే నీకు నమస్కారం. అమ్మవారు గౌరీ అంటే తెల్లనిది. ఎందువల్ల తెల్లగా ఉంది? ఆవిడ మనస్సులో శాంతి ఉన్నది కనుక. సత్వగుణస్వరూపిణి. సత్వము అంటే ఉనికి, ఉండుట, ప్రశాంతత. ప్రశాంతత అంటే బలాత్కారపు ప్రశాంతత కాదట. దానికడికి ఒక సామెత ఉంది. ఒక ఆయన ఎప్పుడు చూసినా అలాగ శాంతంగా ఉండేవాడు. ఏమండి మీకు ఇంత శాంత లక్షణం ఎలా వచ్చింది అంటే, ఏం చేస్తానండి, మా ఆవిడ అప్పడాల కర్ర బుచ్చు కూర్చుంది, ఇంకా శాంతంగా ఉండకపోతే ఏ నాకు ప్రశాంతత కాదు, శరీరమే ఉండదు, శాశ్వతంగా శాంతిస్తాను, అందువల్ల బలాత్కారంగా కిక్కురు మనకుండా ఉన్నాను. కిక్కురు అంటే గొంతుకు నొక్కుతుంది, నెత్తురు కక్కుకుంటాను అన్నాడు ఆయన. ఇంకెందుకు అది? అది శాంతం అనం, అది గౌరవం కాదు, అది అది అగౌరవం. అంటే ఏమిటి? సామర్థ్యముండి అంటే తన మాట చెల్లుబడి ఉండి తాను ఏం చెబితే అది ప్రపంచం ఎలా చెబితే అలా నడుచుకునేటట్టు ఉండి, బలముండి, ధనముండి, అన్నీ ఉండి, అప్పుడు కనుక వాడు శాంతంగా ఉండగలిగితే వాడు శాంత స్వరూపుడు. గతి లేనప్పుడు శాంతంగా ఉంటే ఉపయోగం ఉంది? కర్ర ఎదురుగుండా కూర్చుని మాట్లాడేమంటే తంతాను అన్నప్పుడు కిక్కును మనకుండా ఊరుకుంటే చూసేవాడికి ఆహాహా ఆయన ఎంత ప్రశాంతుడు అనిపిస్తే అది ప్రశాంతుడేటువాడు మొహం. వాడికి భయం వల్ల నోరు మూసుకు కూర్చుంటున్నాడు. భయం లేనప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు, ప్రపంచాన్ని శాసించగలిగే పరాక్రమం ఉన్నప్పుడు ఎవడు శాంతంగా ఉంటాడో వాడు గౌరహ అని పిలువబడతాడు. స్త్రీ అయితే గౌరీ అని పిలువబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన దగ్గర శక్తి ఉండి కూడా అదుపులో పెట్టుకోవాలి. శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు హెచ్ఎంగా ఉన్నప్పుడు బోల్డ్ పెత్తనం వెలగబెట్టాం, రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు హెచ్ఎంగా ఇప్పుడు పిచ్చెం అయిపోతున్నాం మనం. ఇంత హెచ్ఎమైన పాపం మా మామగారు అనేవారు సరదాగా, రిటైర్ అవ్వని క్రితం నేను హెచ్ఎమ్మన్నా ఆయన, రిటైర్ అయ్యాక ఇప్పుడు పిచ్చేమ్మని ఏం చేస్తాను ఇప్పుడు నా మాట ఇవ్వడం వింటాడు అనేవాడు ఆయన. అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. వాడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫలానా వాడంటే అమ్మ బాబోయ్ డిస్ట్రిక్ట్కే వాడు అంత నాయకుడు అండి అనేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వీడి మాట ఎవరు లెక్క చేయరు కనుక అప్పుడు ఏం కిక్కులు మనకుండా కూర్చుంటే అప్పుడు శాంతంగా. అంత అధికారం ఉన్నప్పుడు కూడా నీవు ప్రశాంతంగా ఉండగలిగితే, శిక్షించగలిగిన వాడిని కూడా కనికరించగలిగితే అప్పుడు నువ్వు గౌరవస్వరూపుడు అవుతావు అన్నమాట. అమ్మ అటువంటిది. ఆ తల్లి కొరకు నమస్కారం. నిజంగా అమ్మ తలుచుకుంటే ఆ అంటే మొత్తం లోకాలండి లోపలికి వెళ్ళవా అప్పటల్లా నవ్వులుతుంది ఆవిడ. అయినా పాపం అత్యావశ్యక స్థితిలో పాపాత్ముల్ని శిక్షించడానికి క్రోధం ధరిస్తుంది, కానీ తక్కిన వేళలో క్రోధం ఉంటుందా? పరమశాంతంగా ఉంటుంది కదా. అందుకనే ఆవిడ గౌరీ అని శివుడు కూడా పిలిచాడు. ధాత్రియై నమో నమః. ధాత్రి అంటే తల్లి, సహనము కలిగిన తల్లిని ధాత్రి అంటారు. తల్లుల్లో రెండు రకాలు, సహనము కలిగిన తల్లులు, సహనము లేని తల్లులు. కొంతమంది తల్లులు చిన్నప్పటి నుంచి నేను దెయ్యం ఎత్తుకుపోను, పిశాచం ఎత్తుకుపోను, నీ నోరు అడిపోను అని పిల్లలు తిడుతూ ఉంటారు. వాళ్ళు ధాత్రి కాదు. వాళ్ళు వాళ్ళు తాటక పోతన అలాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది. కొడుకుని, కోడల్ని, మనవణ్ణి, మనవరాలని, అల్లుణ్ణి, కూతుర్ని, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ పిల్లల్ని మాట వరసకు కూడా విసుక్కోకుండా అత్యావశ్యక స్థితిలో తిట్టినా వాళ్ళని దారిలో పెట్టడానికి మాత్రమే తిడుతూ ప్రేమగా పెంచే తల్లుల్ని మాత్రమే ధాత్రి అంటారు. అమ్మవారు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం భగవంతుడు నాకు ఇచ్చిన వరం బహుశా చాలా తక్కువ మందికి ఇచ్చి ఉంటాడు. ఇతరులకు లేదని నేను ఎందుకంటాను? వాళ్ళని నేను చూడలేదు కనుక. నా పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలియదు, కానీ మా నాన్నగారే మా అమ్మ. మా అమ్మ ఇంకా చెప్పే కదా, నోట్లో నాలుగు ఉండేది కాదు. బయట పడితే ఎప్పుడు యుద్ధం చేసేటో ఆవిడ జీవితంలో ఎరగదు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ జనం చేరేవారు. మహాత్మురాలండి. అడగండి చుట్టుపక్కల పీఠం పక్కన ఉన్న వాళ్ళని అడిగితే అమ్మ చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చి పడిపోయేవారు. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, ఎందుకని ఆ పక్కన ఉన్నవాడు నేను కూడా ఎరగను. అప్పుడు వాళ్ళంతా అన్నారు, అమ్మగారండి ఈ కనపడిన వ్యక్తిని ఎంత ప్రేమగా పలకరించేవారు. అలా నడిచి వెళ్ళేదట కాసేపు. నడిచి వెళుతూ ఉంటే దారి పొడుగుతా వచ్చేవాళ్ళు నమస్కరించేవారట. పాపం పార్థసారథి గారి భార్య అడుగు అంటూ ఉంటారన్నమాట. ఆవిడ పోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఎంత ప్రేమగా పలకరించేవారు. అజాత శత్రువు అనే పేరుకి ఆవిడకి వర్తిస్తుంది అనేవారు. అటువంటి తల్లిని తలుచుకున్నప్పుడు అలా నాకు కన్నీళ్ళు వచ్చేవన్నమాట. ఆవిడ పోయినందుకు ఎంతో దుఃఖించేవాడిని అనేది ఇంత జ్ఞానం కలిగి కూడా. ఎందుకని? గుణములను బట్టి దుఃఖిస్తాం. అటువంటి తల్లి తండ్రి. సాధారణంగా మగవాడికి కోపం ఉంటే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే మగవాళ్ళు కోపంగా ఉంటారు. ఇద్దరూ ప్రశాంతంగా ఉండడం అరుదుగా ఉంటారు. ఇద్దరూ అంత శాంతంగా ఉండడం మరి ఎంత దృష్టవంతులం అండి మేము. తల్లిదండ్రులు పిల్లలని అలా చేరదీసి కూడా కూడా తిప్పుకుని నెత్తెక్కించుకుని మళ్ళీ అదే సమయంలో ఏ పిల్లవాడు పాడైపోకుండా రక్షించడం ఉందే అది వాళ్ళకి చెల్లిందండి. వాళ్ళ అదృష్టవంతులు నిజంగా చెబుతున్నాను నేను. అటువంటి తల్లిని ధాత్రి అని పిలవాలట. అంతే, నువ్వు ఎప్పుడు చూసినా స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టాలంటే చివాట్లు పెడుతూ నేను చూశాను అలాంటి వాడిని. అనుకోకుండా ఒకసారి ఒక ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఓ పూట బతిమాలితే వెళ్ళా. ఇక ఆ ఇంటిలో బాబోయ్ ఎందుకు వచ్చానురా బాబు, ఈ పూట ఈ భోజనానికి ఎందుకు పిలిచారురా బాబు అనిపించింది నాకు. ఎందుకని? ఆ మహాత్మురాలు వెళ్ళిన దగ్గర నుంచి మొగుడిని తిట్టడమే, పిల్లల్ని తిట్టడమే, మరి చచ్చిపోరా అంటూ అది కొడుకున్నా ఎదురుకుండా. ఆ పిల్లాడు హడిలిపోయి వణికిపోతున్నాడు. పాపం భర్తగారు నోరు నొక్కుని పిలవక పిలవక గురువుగారు మన ఇంటికి పిలిచేవే బాబు, కాస్త నోరు మూసుకోండి, నువ్వు నోరు మూసుకోండి. ఆయన గారు విలువేమిటో నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన గురువుగారు ఇంకెప్పుడు మిమ్మల్ని పిలవనండి అన్నాడు. పిలవన నువ్వు అనద్దు, పిలిచినా నేను రాలేను ఆయన. ఇంత భయంకరమైనటువంటి పురాణం నేను ఎక్కడ వినగలుగుతాను అన్నాను. నేను చెప్పొచ్చింది ఏంటంటే పాప ఒక్కొక్కసారి మనం పరమభక్తితో పిలిచారని పెడతాం అనుకోండి, అప్పుడు చక్కగా ఇంట్లో కూడా అందరూ ఆనందంగా ఉంటే మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏం వెళ్ళగలుగుతాం, ఆవిడ తిట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ ధాత్రి అవ్వదు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, అమ్మ ధాత్రి తల్లి అని ఎందుకు పిలువబడుతుందంటే, ఆ తల్లి దగ్గరికి వెడితే మనకి ఎక్కడ అపశబ్దం రాదు నోట్లోంచి, ప్రేమగా చేరదీస్తుంది ఆ తల్లి. అమ్మను చూస్తే ఎటువంటి ఆనందం కలుగుతుంది. మహానుభావులైన దేవతలు ఎప్పటికప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే అంతో ఎంతో కొంచెం మాకు భయం, కానీ నీ దగ్గరకు వస్తే మాకు భయం లేదనేవారట. భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు కాశీఖండము, భీమేశ్వర పురాణంలో రెండింట్లో వ్యాస నిష్కాసనం అని ఒక కథ ఉంటుంది. అందులో వ్యాసుడు అన్న మాటని శ్రీనాథుడు అనువాదం చేశాడు.